ృష్ణచంద్ర భగవానికి గోపినాథ్ సారథికి జగన్నాథ్ బలదేశ్వర ప్రమాయకి గోవింద శ్రీనివాస్కి గౌరవికి గ్రంథరాజ్ భగవద్గీత విధాతుకంకి మిఠాయి గౌరవ ప్రేమనందే
ఈ భక్తి యొక్క సేవ ఎందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జన్మ నుండి జనన మరణ మార్గమునకే తిరిగి వస్తుంది. శ్రద్ధ లేని వారు ఈ భక్తి యోగ విధానమును పొందలేరన్నది ఈ శ్లోక సారాంశం. శ్రద్ధ అన్నది భక్తుల సాంగత్యం ద్వారా కలుగగలదు. ఆ దృష్టి ఎన్నికలైన వారు మహాత్ముల ద్వారా వేదవాత్మీయులందరి నిదర్శనములను శ్రవణము చేసిన పిమ్మటయు శ్రీకృష్ణ భగవాను ఎందు శ్రద్ధను కలిగి విశ్వాసమును గాని పొందరు. సంశయాత్మైనందున వారు ఆ భగవాన్ని భక్తి యోగములలో స్థితిని పొందలేరు. కనుకనే కృష్ణభక్తి భావన ఎందు పురోగతికి విశ్వాసము లేదా శ్రద్ధ అనేది అత్యంత ముఖ్యమైన అంశముగా పేర్కొనబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవా మాత్రము చేతనే మనుగుడు పూర్ణత్వమును సాధించగలదనేది సంపూర్ణ నమ్మకమే విశ్వాసమని చైతన్య శ్వేతామృతమున తెలుపబడినది. అదీవే నిజమైన శ్రద్ధ. ఈ విషయం గురించి శ్రీమద్ భాగవతమునందు ఇట్లా తెలుపబడినది. యదాహమూలని నిషేచనేన ఉద్యంపిత స్కంద విజోపశాక ప్రాణోపహారశ్చ యతేంద్రియాణాం తథైవ సర్వాహనమశ్యుతే. వృక్ష మూలమునకు నీరు పోయిక ద్వారా కొమ్మలు రెమ్మలు కథమును సంతృప్తి కలిసినట్లు మరియు హృదయమునకు ఆహారము నచ్చుకుట ద్వారా ఇంద్రియములన్నింటినీ తృప్తి కలిసినట్లు శ్రీకృష్ణ భగవాను దివ్యముడు సేవయందు విలుచుక ద్వారా మనుగులు సర్వ వీలతలను మరియు సర్వ ఇతర జీవులను అప్రయత్నముగా సంతృప్తి కలిసిన వాడము. కనుక ప్రతి ఒక్కరూ సర్వ విధమైన కర్మలను ధర్మములను ధర్మములను విడిచి శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవను స్వీకరించవలసినది. గీతను పఠించిన పిమ్మట ప్రతి ఒక్కరూ ఈ గీతా సారాంశమునకే అనుగమించవలను. ఇది సత్వము గల నిశ్చయమును పొందకయ్యే శ్రద్ధాయనగడను ప్రాశించల కథలు విష్ణుపాదాయ కృష్ణప్రస్వాయ రూపలే శ్రీమతే భక్తి విరాంత స్వామి గ్రామిణే నమస్తే సరస్వీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చలే శివాసరీ గౌరవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ భక్తియుక్త సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక విధమునని జనన మరణ మార్గమునకే తిరిగి వచ్చరు. భౌతిక విషయాల పట్ల కూడా శ్రద్ధ అన్నటువంటిది లేకపోతే మనం సాధించలేం లేదు. ఇప్పుడు ఏమైనా తోటి చదువుకోవాలంటే దానికి తగ్గ శ్రద్ధతోటి పనిచేయాలి. అప్పుడే అతను కోటీశ్వరయ్యడానికి అవకాశం ఉంది. ఆటల్లో ఏదైనా గొప్ప ఆటగాడు కావాలంటే శ్రద్ధతోటి ప్రాక్టీస్ చేయాలి. విద్యలో మంచి డిగ్రీని పొందాలంటే శ్రద్ధతోటి చదివితే డిగ్రీని పొందుతారు. అదే రకంగా భగవద్భక్తిలో కూడా శ్రద్ధ అనేటువంటిది లేకపోతే, విశ్వాసం అన్నటువంటిది లేకపోతే ఈ యొక్క సంసార చక్రంలో ఇక్కడే ఉంటారు అని చెప్పి స్వయంగా భగవంతుడే చెప్తూ ఉన్నారన్నమాట. అంటే శ్రద్ధ రావాలి అంటే విశ్వాసం రావాలి. ఎందుకు డిగ్రీ కోసం కష్టపడత చెప్పండి? డిగ్రీ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, ఒక నేను హ్యాపీగా కాలు మీద కాలు కాదు కాల మీద కాలేసుకుని బతకచ్చు అని చెప్పి విశ్వాసం ఉంది. అందుకని చెప్పి వాళ్ళు కష్టపడి చదువుతారు, శ్రద్ధపడి చదువుతారు. డబ్బులతో కూడా అదే, డబ్బులతో అది నన్ను చాలా బాగా కాపాడుతుంది అని చెప్పి. సో ఆ విశ్వాసం భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి విశ్వాసం అనమాట. సో మన ఇది ఒక్క చక్కని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవద్భక్తిలో మనం కైంకర్యం అవుతామో, ఈ జన్మలో డబ్బు సంపాదిస్తే సరిపోదు, మన వచ్చి జన్మలో కూడా సంపాదించారు, ఆపై జన్మలో కూడా సంపాదించారు. కానీ ఒక్కసారి కృష్ణ భక్తిలో పూర్ణత్వాన్ని సాధిస్తే జన్మ నుంచి వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం, ఈ దుఃఖాల నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది అన్నమాట. చాలా మంది ఏమంటారు అంటే భగవంతుడు అంటే ఏంటండి విశ్వాసం 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 అంటారు అంటే, మరి దేనికి విశ్వాసం లేదు చెప్పండి. ఇప్పుడు రుణ ఆఫీసు బస్సులో ఎక్కుతాడనమాట, అరే విజయవాడ పొలలోపల ప్రకాశం బ్యారేజ్ లో కిందకు వస్తేమో నీళ్ళలోకి అన్నటువంటి డౌట్ ఉంటే అసలు బస్సు ఎక్కి ప్రయాణం చేయగలరా అంటే మీకు ఆ డ్రైవర్ మీద పూర్తి విశ్వాసం ఉంది, వైద్యం సైనికులు రాకపోతే ఉదయం హైదరాబాద్ వెళ్ళాలంటే రాత్రికి కనుక్కుంటారు. ఉదయం లోపల దిగే లోపల డ్రైవర్ మీద లోపల ఎమ్మెల్యే కొన్ని ఉన్నాడా లేకపోతే ఏం చేయాలి, వాడి మీద విశ్వాసం ఉంది, డ్రైవర్ మీద విశ్వాసం ఉంది. తర్వాత ఎక్కడికైనా ఊరికి ప్రజెంట్ చేయడానికి లోపలికి వెళ్ళారు. నేను వీడు అన్నం దొరికి ఉన్నాడు సర్వర్ అంటే మనకి ఏమైనా విషయం ఉందేమో అనుకుంటే ఆకలితోనే ఉంటాం. డాక్టర్ దగ్గరికైతే ఇంజక్షన్ ఇస్తాడు, మేము అది ఇంజక్షన్ పాయిజన్ అనుకుంటే ప్రభుత్వం కాదు. మరి అడుగు తీసి అడుగు పెట్టాలంటే విశ్వాసంతోనే మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని విశ్వాసం చేయాలన్నమాట. అటువంటిది సృష్టికర్త అఖిలమైనటువంటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడి మీద విశ్వాసం పెట్టడానికి మాత్రం మనకు మనసు అంగీకరించుకోవాలి. ఇక్కడ మంది విశ్వాసం పెడతాం, ఆయన మీద మాత్రం విశ్వాసం పెట్టలేదు అన్నమాట. అందుకే నేను చెప్తాను జస్ట్ 3 సెకండ్ వచ్చేటువంటి టీవీ అడ్వర్టైజ్మెంట్ దాని మీద విశ్వాసం పెడతాం. వాడు చెప్తాడు ఈ సోపు కానీ మీరు తిక్కాడంటే తెలుపు నలుపు తెలుపు అంటాడు, దానికోని అక్కడ తీసేస్తున్నాం అన్నమాట. దాని మీద పెట్టే విశ్వాసం బలవంతుడు. బలవంతుడు ఏం చెప్తున్నారు, అనన్య శీతలంతో మనం యోజన పరుగు పాసతే విషాదినిత్యాభిస్తానం యోగ క్షేమం మహాన్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలు ఎవరైతే ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి భగవంతుడు ఆయన స్వయంగా చెప్తున్నాడు. కానీ మనకు మాత్రం విశ్వాసం ఆ అవిశ్వాసం అయినటువంటిది భగవంతునికి మనకు ఆంతర్యాన్ని కలిగిస్తూ ఉందన్నమాట, అంటే దేవుణ్ణి కలిగిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో పెరుగుతూ ఉంటుందో మనం చాలా భగవంతుడికి దగ్గర అవుతాం. ఆ అవిశ్వాసమే మనల్ని భగవంతుని దూరం చేసేటట్టు. ఒకసారి ఒక నదీ తీరంలో ఒకసారి పెద్ద గడ్డం పెంచుకుని కూర్చోన్నాడంట. ఒక ముసలివాడు అక్కడికి వచ్చింది, ఏడుస్తూ ఉందన్నమాట. ఏంటి ముసలివాడే ఏడుస్తున్నాం అన్నాడంట. ఏం చేస్తున్నా స్వామి, రోజు పడవలో నది ఆవలి గట్టుకు వెళ్ళి పెరుగు పాలు అమ్ముకొని వచ్చేదాన్ని, ఈరోజు పడవ నడిపే వాడలేడు అందుకని చెప్పి ఈ పాలన్నీ వృధా అయిపోతాయి, వ్యాపారం అంతా నష్టం అయిపోతుందని ఏడుస్తూ ఉందని. అప్పుడు ఈ పాలు చెప్పాడంట, ఓ వరకు తీర్చుదానా, దానికి ఏడుస్తావంటే కృష్ణారామ అనుకుంటున్నాడు, తెలుసుకో దాటేస్తావు అన్నాడంట నది మీద. అది ఇంత పొడవుగా ఉన్నటువంటి పాలు చెప్పాడు, మరి నేను పాటించాలి కదా అని చెప్పి ఆమె కృష్ణ రామ గోవింద అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సాధువు చూశాడు, అది నేను చెప్పాను కానీ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అని. కానీ ఆమె ధర్మ పంపింది దాచేసింది మరి మాట పెట్టిందో అది పైన చెప్పి తిని ఆమె ఫలితం సాధించినప్పుడు చెప్పినవి నేను చేయకపోతే ఎట్లా అని చెప్పి లేచి ముందుకు వెళ్ళి మళ్ళీ నా ధర్మ పెట్టిందో గుడుకున్న ముసలు నీ చెప్పలేము ఆ విశ్వాసం అనమాట. ఎందుకంటే ఒక్కటి అర్థం చేసుకోవాలి మనం, అనంతమైనటువంటి ఈ సృష్టి అక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ అసలు భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది మళ్ళా ఒక క్వశ్చన్ అనమాట. ప్రభుత్వం అంత సమయంలో వివరిస్తాడండి ఆయన. ఈ మైక్ ఉంది, దీని ఎవరు ఒక తయారు చేస్తే తయారైంది, దీని అంతటికి కాలేదు అనమాట. ఇట్లా వచ్చేస్తే నేను ఏదో మాట్లాడేయడం జరగట్లేదు, ఒక తయారు చేస్తే ఇది అయింది అనమాట. ఈ టైటిల్ ఉంది, చేతులు అన్నీ ప్రతి ఒక్కదాన్ని వెనకాల ఒక గొడవ పనిచేస్తేనే అది తయారు సాధించబడుతుంది. మరి ఈ అనంతమైన సృష్టి వెనకాల ఒక సుప్రీం దేవుని అడుగుతుంది అనమాట, ఒక దివ్యమైనటువంటి గొడవ ఉంది, అదే భగవంతుడు. క్రియేషన్ అన్నటువంటిది అంటే క్రియేటర్ అనేవాడు ఉంటారు, క్రియేటర్ లేకుండా క్రియేషన్ లేదు. అందువల్ల అన్ని ఆ భగవంతుని సృష్టిని సృష్టించిన లోక కళ్యాణం ఈ యొక్క ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండడానికి ఆయన ఏం చేశాడు అంటే కొన్ని చట్టాలు ఏర్పాటు చేశాడు అనమాట, చట్టాలు ఏర్పాటు చేశాడు. సో దానికి అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మనం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రభుత్వాలు గారు భాషలో ఏం చెప్తున్నారంటే ఆ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులతోటి మనం సంఘర్షణ చేయాలి, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులతోటి మనం సంఘర్షించు, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులతోటి మనం సంఘర్షణ చేయాలన్నమాట. ఆ విశ్వాసం ఉన్న వ్యక్తులతో ఎటువంటి సంఘర్షణ చేస్తామో వాళ్ళ విశ్వాసం ఉండడం వల్ల మనకు ఆ యొక్క విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులతో సంఘర్షణ అంటే ఏంటి, ఆ యొక్క దగ్గరగా ఉండడం. నేను ఎవరైనా చేస్తున్నాను, గోపాలు గారి దగ్గర కొంతమంది శిష్యులు వచ్చారన్నమాట, కొందరు శిష్యులేమో మేము వెనకాల ఎప్పుడు ప్రయాణం చేసి అందు దగ్గరికి వెళ్తున్నారు, మేమేమో ఎక్కడెక్కడ ఉంటూ ఉన్నాం దూరంగా మీ క్లోజ్ గా లేము అంట. అక్కడ ప్రభుత్వ గారు నవ్వుతూ చెప్పారంట, మట్టి క్లోజ్ కూడా చాలా క్లోజ్ గా ఉంటాయి నాకు అని చెప్పి చెప్తూ అవి క్లోజ్ గా ఉండేది వస్తాయి మీకు తెలుసు. సో అక్కడికే దగ్గర ఉండే వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే కొంతమంది మనం ఉదాహరణకి ప్రవచనం ఉంది, ప్రవచనం జరుగుతుంది, వెంటనే వింటే గొడవలో తెలిస్తే ఆ తత్వం ఎంత తెలిసి దానికి అనుగుణంగా నడుచుకునే దానికి మనం వెళ్ళకుండానే తత్వం ఎంత ఎంత తెలుస్తుంది మనకు చదవాలన్నా చదవాలా విన్న వినాలా ఇవన్నీ వేసుకుంటే అసలు దివ్యం ఉన్నటువంటిది మనకి ఎట్లా తెలుస్తుంది అనమాట. సో అందువల్ల ఆ సాంగత్యం ఉన్నటువంటిది ఏంటంటే ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి దివ్య జ్ఞానాన్ని మనం తెలుసుకుని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవడం అనమాట. ఆ సాంగత్యం అది అనమాట, దాన్ని తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. అందుకని భగవంతుడు గీతలో చెప్తున్నారు ఆధ్యాత్మిక తత్వాన్ని ఏ రకంగా మనం స్వీకరించాలా. తద్విని పరిపాటైన పరిపరిష్కరణ సేవలో ఉపరీక్షించే జ్ఞానం న్యాయ తత్వదర్శన. తద్విని పరిపాటైన మొట్టమొదటి శరణాగతి శరణాగతి పూర్ణ శరణాగతి. ఒకసారి శ్రీకాళి రామాను దేశాలు గారి దగ్గరికి ఒక శిష్యులు వచ్చారంట, కురేష అని చెప్పి శరణాగతి పరిస్థితి శ్లోకం మీరు వివరణ ఇమ్మన్నాడు. నేను చెప్పానంట ఒక సంవత్సరం రోజులు భిక్షాటం చేసి వస్తే చూస్తారు నీ శ్లోకానికి అర్థం అంటాను. ఈ పూట తింటే రెండో పూట ఎక్కడ అనేది తెలియకుండా భిక్షాటం చేయాలి, అక్కడ చేసి వస్తే చూస్తాను నీకు ఈ శ్లోకం అర్థం అన్నాడు. ఆయన చెప్పాడంట స్వామి మీరు అన్నది ఖచ్చితంగా మంచి సలహాలు, కానీ నా వయసు అయిపోయింది, సంవత్సరం పాటు నేను బతుకుతాను లేదు దొరికి కొంచెం తగ్గిస్తుంది సమయం అన్నాడు. అప్పుడు కానీ 3 నెలలకు తగ్గించాడంట. నేను అట్లాంటి భిక్షాటం చేసుకుని వస్తే శ్లోకం వివరణ ఇచ్చారు. ఈ విషయం దాసరుడు అన్నటువంటి ఇంకో శిష్యుడికి తెలుస్తుందండి. ఈ దాసరుడు అనేటువంటి ఆయన శిష్యుడే కాకుండా బంధువు కూడా అనమాట రామాంజుల వారికి. చాలా గొప్ప స్కాలర్ పండితుడు అనమాట. రామాంజుల వారికి గారు ఉపన్యాసం ఇస్తామంటే ఏదైనా శ్లోకాలు అందించేవాడు అనమాట, అంత గ్రేట్ స్కాలర్ అనమాట. ఆయన నుంచి గురువు గారు కురేషారి చెప్పారు కదా మరి నాకు కూడా ఆ శ్లోకానికి అర్థం చెప్పండి. ఈయన చెప్పారంట దగ్గరగా ఉంటే ఇంత మనకు తత్వం వెళ్ళదు అనమాట. మనం ఊళ్ళంతా ఉపయోగించవచ్చు కానీ ఇంకో వాళ్ళని ఉపయోగించలేము అనమాట మన మాట ఇంటి వాళ్ళు. ఏం చేస్తారంటే మహాపూర్ణ అని చెప్పి ఒక మహాపూర్ణ గోష్ఠీపూర్ణ అనేటువంటి వ్యక్తి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఈ యొక్క శ్లోకానికి అర్థం నేర్చుకోమని చెప్పారు. అక్కడ తిరిగి ఈ విషయం గురువు గారికి చెప్తే 6 నెలలు అక్కడ గురువు గారు మాట్లాడలేదంట. ఈరోజు అంటే ఆధ్యాత్మిక విలువలు తెలుసండి. గురువు దగ్గరికి గురుగ్రహానికి వెళ్ళి సంవత్సరం రోజులు పాటు సేవ చేసుకుంటూ ఉంటే సంవత్సరం రోజుల తర్వాత వాళ్ళు అవుతాడంట. 2-3 సంవత్సరాల తర్వాత నీ పేరేంటే అడుగుతాడంట. 3-4 సంవత్సరాల తర్వాత ఎక్కడి నుంచి వచ్చామంటాడంట. 5 సంవత్సరాల్లోనో 6 సంవత్సరాల్లోనో సేవ ఇస్తాడంట. అక్కడ చెప్పి గురువు మనకి ఇక్కడైతే మొదట ఎవరైనా మనకు ఫుల్ అటెన్షన్ అన్ని నాన్నే కాన్సన్ట్రేషన్ గురువు గారు చేసేవారనమాట. అప్పుడే నేను గురువు గారి మాట వింటాను అంటే అప్పుడు ఆ బిల్లు తెలుసు కాబట్టి వాళ్ళు అంత ఇదిగా వేరు వెనకాల శిష్యులు పడి ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ లేదు కాబట్టి శిష్యుల వెనకాల నేను కలిగిస్తూ ఉన్నారు అనమాట. శిష్యులైనా పాటించరా ఇదిగా 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 అని చెప్పి 6 నెలల పాటు ఆయనకి ముఖం కూడా చూడలేదు. అందులో తర్వాత ఏంటి అని అయితే ఇట్లాగా గురువుగారు రామానుజులు గారు పంపించారు మీ దగ్గరికి అన్నారంట, ఈ శ్లోకం అర్థం తెలుసుకోమని చెప్పి మీ దగ్గర వివరణ తెలుసుకోమని చెప్పి. అప్పుడు ఆయన వ్యక్తిగత ఇచ్చారంట, నిన్ను అయినా నా దగ్గరికి ఎందుకు పంపించారు తెలుసా, మీకు కొంచెం జ్ఞానం ఉందని చెప్పి అహంకారం ఉంది. అదే సమయంలో నేను రామానుజుల గారికి బంధువుని అన్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఉంది. వీటన్నిటి కారణం వల్ల నాయుడు పంపించారు. అయినా ఈ శ్లోకానికి అర్థం నాలుగే కాదు, ఆయన దగ్గరే వెళ్ళి నేర్చుకోవాలా తెలుసుకోవాలా తెలియాలా ఆయన దగ్గర. నేను మళ్ళీ తిరిగి వచ్చి పాత్ర నమస్కారం చేసి నిలబడ్డాను రామంజు గారు. ఏమన్నారంటే అది మీ దగ్గర ఆ వివరం తెలుసుకోవాలంటే అన్నారు. ఏమన్నారు ఆయన నిలబడుతున్నారు ఈ లోపల మహాపూర్ణ అని చెప్పి రామంజు గారికి ఇంకొక గురువు గారు అనమాట. వాళ్ళ కుమార్తె ఏడ్చుకుంటూ వచ్చింది అనమాట. ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారంట, మా అత్తగారి ఇంట్లో భారీ దూరంగా ఉంది నీళ్లు తేవడానికి, నాకు చాలా భయం నీళ్లు తేవాలా, ఎంత నిర్మానుష్యంగా ఉంటుంది, నాకు భయం బయలుదేరు అని చెప్పి అంటే మా అత్తగారు చెప్పి కమలారెడ్డికి తరలిస్తారు కనులను తెచ్చుకోమని చెప్పి కొన్ని నాన్నగారి దగ్గరికి వెళ్ళిస్తే నాన్నగారు రామంజు గారి దగ్గరికి వెళ్ళమా ఈ సమస్య పరిష్కరిస్తారని మీ దగ్గరికి పంపించారు మీ దగ్గరికి వచ్చారు. అప్పుడు రామంజు గారు ఏమంటారంటే మరి ఏం తప్పకట్టుంటామా, నా దగ్గర ఒక మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇంటి పని వంట పని అన్ని సక్రమంగా చేయగలడు అని చెప్పి ఈ దాశరథి ముఖం చూశాడు. దాశరథి ముఖం చూశాడు, నా దగ్గర మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇంటి పని వంట పని చక్కగా చేయగలడమ్మా, ఇంటి కష్టపడతాం అని చెప్పి దాశరథి ముఖం చూశాడు. దాశరథి సాక్షాంగ నమస్కారం చేసి గురువు గారు నేను భయం చేస్తున్నాను అని చెప్పి అమ్మ పదమ్మ అని చెప్పి వస్తాడు. కలకాలు అక్కడికి వెళ్ళి ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటున్నాడు. ఇంకా ఒకరోజు అదే ఊరికి ఒక పండితుడు వచ్చాడు ఉపన్యాసం ఇవ్వడానికి. అది కూడా ఏ శ్లోకం లేదంటే ఈ సర్వధర్మాన శ్లోకం లేదే. ఆయన ఒక్క భాషను చెప్తూ ఉన్నాడంట, ఒక్క భాషను చెప్తూ ఉన్నాడంట. చెప్తూ ఉంటే ఈ డాక్టర్ వంట చేసుకుంటూ వింటూ ఆయన పట్టుకు పెడతాడు. వచ్చి ఏ నిజమే పాపం అన్నాడు. అక్కడ వాళ్ళు ఉన్నాడంట, ఏ నీకు వంటైతే తెలుసు, ఒకరికి తప్పం తెలుసు, నీకే తెలుసు అని వస్తూ ఉన్నాడంట. కానీ నాగర ఈ విధంగా కూడా మొదలు పెట్టాడంట శ్లోకం మీద. ఎప్పుడైతే అది విన్నాడో ఆ పండితుడు కూడా చివరికొచ్చి కాలంలో పెడతాడు శాస్త్రాన్ని. నేను నేను చెప్పింది తప్పు, నిజంగా మీరెవరు మహాత్మా ఇంత గొప్పగా వివరిస్తున్నారు ఈ శ్లోకాన్ని అన్నాడు. అదే నేను వంటని అన్నాడు. అంటే మన విధంగా నేను ఇంటి నేను చెందిన నేను గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఆయన ఎంతని నేను రామానుజు వారి శిష్యులు దాచాలని చెప్పి నేను స్థితి పడుతున్నాడంట. ఆయన ఈరోజు వంటని వంటని అన్నాడు. మీరు వంటలు అయితే ఇంత విజ్ఞానం మీ దగ్గర ఎక్కడ ఉంటుంది, మీరు ఎవరు ఎవరని ఊరు తనమంతా ప్రతి రాస్తే ఆయన చాలా సిగ్గుపడుతూ నేను రామాంజుల వారి శిష్యుడు దాశరథిని అని చెప్పాను. అప్పటికే నేను పిల్లలు చాలా ప్రఖ్యాతిగా అంచున్నాను. దాశరథి అంటే చాలా గొప్ప పేరు అనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా మహాత్మాని ఎందరో శాస్త్రాన్ని నమస్కారం చేసి ఇలాంటి మహాత్ములు మా ఊరిలో ఇంటిలో ఊడిగం చేసుకుంటూ ఉన్నారు అంటే మా ఊరికి ఇది మంచిది కాదు అని చెప్పి మీరంతా కలిసి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి మీ శిష్యుణ్ణి ఆ సేవ నుంచి విముక్తిని చేయండి స్వామి, మా విజ్ఞప్తి అని చెప్పి ఆయన పాదాల మీద పెట్టారు. రామానుజుల వారు స్వయంగా వచ్చి ఆ దాశరథిని పిలిచి గట్టిగా ఆలింగనం చేసుకుని ఈ రోజు నీకు అర్హత లభించింది, ఈ సర్వధర్మాన్ని పరిస్థితి శ్లోకాన్ని అర్థం చేసుకునే దానికి అంటే నేను అన్న భావన విచ్చిపెట్టి ఏం గురువు యొక్క సంతృప్తి కోసం ఏం చేయడానికి నా సిద్ధమైన వాడే రేపు భగవంతునికి పూర్ణ శరణాగతి పొందగలరు, భగవంతునికి శరణాగతి పొందగలరు. దానివల్ల మనం ఏంటంటే ఈ భగవతత్వాన్ని చాలా వినయపూర్వకంగా మనమేదో డిమాండ్ చేయడం కాదన్నమాట. సనాతన గోస్వామి మంత్రిగా ఉన్నాడు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కలవడానికి గడ్డితో ఒక తీసి నోట్లో పెట్టుకుని శాస్త్రాన్ని నమస్కారం చేశారంట. గడ్డితో ఒక తీసుకొని శాస్త్రాన్ని నమస్కారం చేశారంట. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే నేను ఈ కులము కన్నా దీనిమో అని చెప్పాను. ఈ గడ్డికన్నా నేను ఎగినాను, ఈ గడ్డికన్నా నేను ఎగినాను. సో అందుకని చైతన్య మహాప్రభు చెప్పారు, కులాలకి శ్రీ చెరువు తరగతి సహిష్ణున్న అమానవీన మానవీన కీర్తనీయతరాహరి రుణాగతి. రుణాగతి అంటే నేను గడ్డితో కన్నా హీనంగా చెప్పి చెట్టు ఓర్పు కలిగినటువంటి వాడు, అమానీయమానుడైన గౌరవం లభించిన అగౌరవం లభించిన అన్ని సమయాల్లో కూడా ఆయన హరిని కీర్తిస్తూ హరిని కీర్తిస్తూ ఉండేటువంటి వాడు. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఈ భగవత్ శరణాగతి అన్నటువంటిది ఏంటి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడు ఎందుకంటే మీరు ఎన్నో సార్లు వినుంటారు, కనకదాస్ ఏం చెప్తాడు, వైకుంఠానికి ఇక్కడ ఏం చెప్తున్నారు, మరణ జనమరణ మార్గం వస్తే తిరిగి వస్తున్నాము అన్నారు. మరి వైకుంఠానికి వెళ్ళాలంటే అనుమతి ఏంటి? యాకపోతే వారు కనకదాస్ వారిని అడిగారు, శిష్యులందరూ కూర్చొని ఉంటే ఒక్కొక్క శిష్యుని చూపించి వీరు వైకుంఠానికి వెళ్తారా, వీరు వైకుంఠానికి వెళ్తారా, వీరు వైకుంఠానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ ఎవరు ఎవరా చేసి చెప్పారు కనకదాస్, వీడు వెళ్ళడు వీడు వెళ్ళడు వీడు వెళ్ళడు. స్వయం గురువు గారు అడిగారు, నేను వైకుంఠానికి వెళ్తానా అన్నారు. పాపం రాజేశ్వరరావు గారికి భ్రమణం, మీరు భ్రమణం బాగా ఎవరన్నా పిల్లవాళ్ళకి ఇవ్వండి సర్వీసు వాళ్ళు చూసుకుంటారు. పాపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారా, కష్టంగా ఉంది, నేను రెండు మధ్య రోజు వారాల నుంచి గమనిస్తా ఉన్నాను, చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్య మధ్యలో దుస్తులైపోతుంది. సో అందరూ అనమాట ఏమంటే ఏం వైకుంఠానికి వెళ్తారు, ఏం వైకుంఠానికి వస్తారు, ఏం వెళ్ళడు ఏం వెళ్ళడు ఏం వెళ్ళడు, నేను కూడా వెళ్తున్నాను, నేను వెళ్తున్నా వైకుంఠానికి, నేను కూడా వెళ్ళాలన్నాను. తండ్రి తెలిపి అన్నారు. ఆయన తల్లి భాషలో చెప్తారు, నాను యోగితులే తోగుతూ అంటే నేను తోటే పోతాను. అందరికీ కోపం వచ్చింది, ఉందరూ ఏంటంటే వెళ్తాను వెళ్ళను ఎంత అహంకారం ఇతనికి. మీరు అతను వేరే నా మాటలు బాగా అర్థం చేసుకోండి అని వేరే మరి చెప్పారు, నాను యోగితులే తోగుతూ నేను పోతే పోతాను, నేను నాన్న నాలో పోతే అప్పుడు పోతాను అన్నాను, కానీ నేను పోతానని చెప్పలేదు అన్న నేను నన్ను బాగున్న నాలో. సో అందుకని ఆధ్యాత్మిక జీవితం యొక్క పరాకాష్ట ఏంటి అంటే మనం ఉన్నటువంటి యొక్క అహంకారాన్ని మనం చంపుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే నేను ఏదో నేను వచ్చేసాను వెళ్తాను ఆధ్యాత్మిక చింతన గురు దీక్ష లేదా అది ఇది ఇవన్నీ అంటే హరిభక్తి ఈశ్వరుడు నేను చెప్తుంది అనమాట. జగద్భక్తి ఏమస్య జాతి శాస్త్రం గతం పదం అప్రాణ శైలి ఏమస్య ముందనం లోకరంజనం. భగవద్భక్తి ఏమస్య భగవద్భక్తి అన్నటువంటి లేకపోతే ఒక్క జాతిలో పుట్టడం, శాస్త్రాలు బాగా అధ్యయనం చేయడం, జాతి శాస్త్రం జపం పదం జపాలు చేయడము తపస్సు చేయడము ఇవన్నీ కూడా భగవద్భక్తి అనేటువంటి లేకపోతే ముందనం లోకరం అప్రాణ శైలి ఏమస్య ముందనం లోకరంజనం. ప్రాణం లేనటువంటి దేహానికి అలంకరణ లాంటిది అంటే దవాలంకరణ దవాలంకరణ. సో అందువల్ల ఆ భగవద్భక్తి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం అన్ని మంచి ఉన్నత జన్మ ఎత్తడము, తర్వాత శాస్త్రాలు చదవడము, జపాలు చేయడము, తపస్సులు చేయడము ఇవన్నీ కూడా చేసి ఈ భగవద్భక్తి రాకపోతే ఉపయోగం లేదు, వ్యర్థం అనమాట, వ్యర్థం అనమాట. సో ఇక్కడ మొట్టమొదటి ప్రోగ్రాం ఏం చెప్తున్నారంటే ఆ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకు సాంగత్యం శరణాగతికి ఉండడం. విశ్వాసం ఉన్నవాళ్ళకి ఆ విశ్వాసం ఎవరైతే వాళ్ళకి శరణాగతి పొందడం, ఆ శరణాగతి ఎటువంటిది ఉదాహరణ మనం చూసినట్లయితే చరిత్రలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మన బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అనంతరాలు వారు అనమాట. ఒకరోజు ఆయన పూలు గుర్తు ఉన్నాడు కొండ మీద, పూలు గుర్తు ఉంటే వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నటువంటి అర్చకులు చేశాడు పిలవండి అనంతరాల వారిని. ఒకటి అర్చకులు ఏమి పిలవడానికి ప్రయత్నం చేస్తే అనంతరాల గారు నేను దాని చెప్పండి వెంకటేశ్వర స్వామికి అని చెప్పి చెప్పాడు. స్వామికి చాలా కోపం వచ్చింది, ఇక్కడ పేరు వస్తున్నాడు పిలిస్తే రానని చెప్పి చెప్పండి. పూర్వం మనం అంతా ఏమిటో తీసుకుని వెళ్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమంటున్నాడంటే నీకు పూల మాల వరకు భూములు వరకు అసలు ఈ కొండ మీద ఉండని ఉండదు వెళ్ళిపోయిన నుంచి. అప్పుడు అనంతరాల గారు ఏమంటున్నాడంటే ఏమయ్యా నువ్వు ఎవరైనా నన్ను వెళ్ళిపోయింది చెప్పడానికి, నువ్వు పిలిస్తే ఏమైనా నేను ఇక్కడికి వచ్చానా, నా పూర్వ గారు శివరంగం నుంచి నన్ను ఇక్కడికి పంపించాడు నీకు సేవ లేదని చెప్పి ఆయన నిన్ను తిరిగి వచ్చేయమంటే నేను వెళ్తాను, కానీ నేను చెప్తే నేను ఎక్కడ వెళ్తాను అయినా అసలు విషయం మీరు అర్థం చేసుకుంటారా, ఈ కొండ మీద మీదే వరాహస్వామికి తొందర మీరు అడ్డుకుంటున్నా నేను అడ్డుకుంటున్నాను, ఒకటే ఇంకొకటే మీ కాలుదీయం కోసం మీకు ఎక్కడైనా అధికారం ఉందంటాయా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారంట, మీకు ఒక్క మాట అయితే ఇంకొక పెద్ద లెక్చర్ ఇస్తున్నారు, మాలగా తీసుకొని లెక్కించుకుంటాను మీరు తీసేసేస్తున్నారు ఇంకా మాల నేనేం చెప్తుంటాను మాల అన్నారంట. అప్పుడు అనంతాలు అది చేస్తూ ఉన్నాడంట, ఏమి అంటే స్వామి మీరు పిలిచినప్పుడు నేను రాకుండా ఉన్నదానికి నన్ను మన్నించండి, గురువుగారు నేను ఇక్కడికి పంపించే ముందు కొన్ని సూచనలు ఇచ్చి పంపించారు. ఏంటి ఆ సూచనలు అంటే పుల్లు చెట్టులో పువ్వు వికసించేటప్పుడు జస్ట్ అట్లా వికసించేటప్పుడు పిల్లలు దాన్ని పూర్తిగా వికసిస్తే కలిగడం పోతుంది, ఆ పువ్వు మాల కుట్టేటప్పుడు కూడా అది పూర్తిగా వికసించడం ముందే మాల కుట్టాలి, అది పూర్తిగా వికసిస్తే కలిగడం పోతుంది. పరిమయం పోయినటువంటి పుష్పాన్ని స్వామి కలికల్యానికి వినియోగించకూడదు ఇచ్చారు, నేను మాలా పుట్టేటప్పుడు మీతో వచ్చి నేను మాటలు పెట్టుకుంటే ఆ పువ్వు పూర్తిగా వికసిస్తుంది పరిమళం పోతుంది, అప్పుడు నేను భూమి మాటలు తిరగా వహించిన వాడిని కాకుండా పోతాను, అందుకని రాలేదు వైద్యుడికి అహంకారంతో కాదు నన్ను క్షమించండి స్వామి అన్నారు. అప్పుడు స్వామి వారి నవ్వుతూ చూస్తున్నాడు, ఏ అనంత నేను ఇవన్నీ చేయకుండా ఉంటే నీకు నీ గురువు పట్ల ఎంత భక్తి ఉంది అన్నటువంటిది ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది, అందుకోసం నేను నిన్ను పిలిచాను అంతకు మించి ఇచ్చండి అందుకోసం పిలిచా. సో ఆ రకమైనటువంటి గురువు విశ్వాసం తోటి గురువుకు శరణాగతి పొందడం, శరణాగతి పొందడం. ఎందుకంటే అక్కడ శరణాగతి పొందుతాము అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు. ఎందుకని ఆదిపురాణంలో భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైనా నాకు నేరుగా భక్తుడు అంటే నా భక్తుడు కాదు, నా భక్తుడికి భక్తుడికి భక్తుడు, దాస 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 దాసాన దాస అని ఎవరంటారు వాడు నా భక్తుడు. నేరుగా నేను మీ భక్తున్నాయంటే కాదు, నా దాసునికి దాసునికి దాసుడు. అందుకని చెప్పి భగవంతుడి గీతలో తగ్గిడి పరిపాటైన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానమైన సత్ప్రదర్శన. ఈ గురువు శిష్యుడి సంబంధం ఏంటి అంటే గురువు శిష్యుడు యొక్క బాధ్యత తీసుకుంటున్నాను. గౌరవంగా ఆయన చూపుతుని చెప్పి భగవంతుని దగ్గరికి తరలించే బాధ్యత. ఉదాహరణకి దుర్గమంగళ శాస్త్రుడు, దుర్గమంగళ శాస్త్రుడు వేషాలు ఆయన ఒకరోజు పెద్ద పెంచుతున్నాను కొట్టుకు పోతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో కూడా వేషం కావడానికి వెళ్తాడు, మళ్ళీ రాగల వేషం ఇంటికి వెళ్ళాలంటే చెప్పాలని చెప్పి దాటాడు, దాటిన తర్వాత చూస్తాడు స్థలం ఆ ఇంటి దగ్గర పోతే తలపడని బంధించి ఉంటాయి. గోడ ఇంటి దుంపుతాడు, వాడిన తరపున ఎక్కి దుంపుతాడు, ఇంటికి తర్వాత చూస్తాడు బాము ముందు ప్రాంతంలో నిలబడతాడు అనమాట. ఆ అంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చాను అండి, నేను కాడకుండా ఉండలేకుండా ఉన్నాను. అప్పుడు ఆ వేష చేదరించు క్షీణించుట నా మీద ఉన్నటువంటి ఆకర్షణ కించిట్టు ఆ ముక్తి ప్రణాత అయినటువంటి ముకుందని కాలపద్మాల మీద ఉంటుంది జన్మ భరించుండే క్షీణం ఇక్కడి నుంచి. అంటే మనిషికి క్షీణించుకుంటుంది అనమాట. అంటే మనిషికి ఏంటి అంటే ఈ యొక్క వ్యసనాలకు గురించి ఏమవుతాడు అంటే ఆత్మసంతుష్టుడు కాండలేదు, ఆత్మసంతుష్టుడు కాండలేదు. అంటే నేను అర్థం కాదు వ్యసనాలు ఏంటి అని అర్థం కాదు, ఎందువల్ల ఆత్మతృప్తున్నాడు ఎవరికి తెలియట్లేదు అనమాట. ఒకరు వర్తింత ఎవరికి చెప్తారు, శరీరం మీద వాహనం ఆత్మ నడిపించేవాడు, వాహనాన్ని పెట్టడం నడిపిస్తే నడిపించేవాడు ఆత్మతృప్తులేదు. అదేవిధంగా ఈ శరీరానికి కాపు చేసేవాడు ఆత్మ ఆహారం పరమాత్మ సేవ, ఆ పరమాత్మ సేవాలంటే ఆహారం ఇవ్వకుండా సంతృప్తి లేదు, సంతృప్తి లేదు. వరైటీస్ మాత్రం ఉపయోగం లేదు. ఇంకొక సమాజమైనటువంటి కథ అవుతుంది అనమాట. ఒక బ్రాహ్మణుడు ఉపయోగం లేదంటే ఇంకొక అందమైన వేషం చూస్తారు, ఆ వేషం చూడడమే ఆకర్షితులు అవుతాడు. అయితే ఇంకా చాలా దారిద్రంలో ఉంటాడు, వేషతో సంగతం చేయాలంటే డబ్బు కావాలి. ఒకటి ఇంకోటి విధాలుగా వస్తాడు అనమాట, దాన్ని అడుగుతుంది ఆమె చాలా గొప్ప పతివ్రత అంట, ఏంటండి అట్టా ఉన్నారు అంటాడు. భోజనం పెడితే కూడా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టనట్లేదు అనమాట. ఇట్లా నెల రోజులు గడిచిపోయాడు. ఆమె ఒక రోజు ఎప్పుడైనా మాట దాటేస్తేవాడు, ఒకరు గట్టిగా పట్టుకుని అతను మీ అసంతృప్తి కారణం ఏంటో చెప్పండి, నేను మిమ్మల్ని సంతృప్తి పరచడానికి నా ప్రయత్నం చేస్తాను. అప్పుడు నేను కొంచెం సిగ్గుపడుతూ మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రధాన అందమైన వేషం చూశాను, ఆమెకు సంగత్యం చేయాలంటే డబ్బు లేదు కదా, అందుకని ఇట్లా ఉన్నాను. అప్పుడు ఆమె చెప్పిందంట, ఆమెతో మీరు సంగత్యం చేసేదానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తానని చెప్పి రోజు ఆ వేష ఇంటికి వెళ్ళి వీడిగా అంతా చేసేది. ఆమె నిద్రలేసేలా నేను వచ్చేసేదాన్ని ఆమెకు అర్థం కాబట్టి ఎవరు చేస్తున్నారా, ఏం ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నారా. ఒక రోజు ఒక 20 రోజులు గడిచిన తర్వాత ఆమె ముందుగా వేసి గమనించింది, నీ నుంచి అన్ని శుభ్రపరుస్తూ ఉండదు అమ్మ తండ్రి, నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు ఏం కోరుకుంటే కూడా నీకు సిద్ధంగా ఉన్నానని. అప్పుడు ఈ విధంగా మా భర్త మీకు సాంగత్యం చేయాలనుకుంటున్నాను, అవకాశం ఇవ్వండి. అప్పుడు ఆ వేషం చెప్పింది పలాన రోజు రమ్మని చెప్తూ. ఆ మాట వెళ్ళి చెప్తే ఈ వ్యక్తి ముఖం 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోయింది అనమాట. ఆయన బాగా సిద్ధమైపోయి వచ్చేసాడు. ఆ రోజు వచ్చేస్తే ఆ వేష చాలా గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టిందండి. కూర్చోబెడితే అక్కడ ఒక చమత్కారం భోజనం వడ్డించింది, బంగారు పాత్రలో మట్టి పాత్రలో భోజనం వడ్డించింది. ఆ వేష ఇట్లా అడిగిందనమాట, ఏ పాత్రలో తింటారు మీరు అని. నేను కొంచెం సిగ్గుపడిపోతూ పాత్రలు అయితే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా, అంటే అట్లా కాదు మీరు ఏ పాత్రలో తింటారు చెప్పండి. మళ్ళీ వెళ్ళినట్టు కూడా వాస్తవానికి ఏదైతే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా అన్నారు. మీరు అనే సమాధానం చేశారు. అప్పుడు వేషాడు అండి, ఇంత మర్యాద చేసి ఇప్పుడు నిలబడుతున్నారు, ఏం చెప్తావు నువ్వు పాత్రమైనా పర్వాలేదు, పదార్థాలన్నీ ఒకటే అన్నావు కదా, ఇచ్చాడ నేనైనా ఒకటే, నీ స్వామైనా ఒకటే, ఆమెను ప్రతిగా నేను దేశ్యని బ్రాహ్మణ పుట్టి పుట్టి నా దగ్గరికి వచ్చావు సంతరించుకున్నాను. మనం జీవించిన అసంతృప్తి కారణం రోజంతా ఏదేదో ప్రక్రియ చేస్తూ ఉన్నాం, ఏదో పేరు అసంతృప్తి. అసంతృప్తి కారణం ఏంటి అంటే ఇక్కడ శరీరం అనేది వాహనం, ఆత్మ నడిపించేవాడు. మనం వాహనాన్ని కానీ ఇస్తూ ఉన్నాం కానీ ఆత్మ నడిపించేవాడు వాహనాన్ని పెట్టలేదు. నడిపించిన జీవిత వాహనాన్ని ఏంటి పరమాత్మ సేవ. అది ఏమైనంత వరకు ఎన్ని పనులు చేసినా ఏదో అసంతృప్తి ప్రతి ఒక్కరిని వెళ్తాడుతుంది. ఆ అసంతృప్తి కారణానికి అర్థం కదా, మీరు వెరైటీస్ నడుస్తారు, ఈ రోజు చేసాం, అదే సార్ చేసాం, ఏ రోజు చేసాం, నేను ఎన్ని వెరైటీస్ చేస్తున్నాడని ఆత్మకి ఆహారం నడిపించకపోతే నా సాటిస్ఫాక్షన్ అవ్వడం అనమాట. దాని వల్ల ఉపయోగం లేదు. సో నిజంగా ఉన్నారు మాత్రం పులి ఆ దేశం నిలబెడుతున్నాడు. అప్పుడు నేను చేయించుకున్నాను కొంచెం మనలో నేను చెప్పి వచ్చాడనమాట. మళ్ళా దానిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రోజు నేను స్త్రీ కనిపించింది పలానని కదా. అప్పుడప్పుడు శ్మశాన వైరాగ్యం ఉంటుంది, ఇటువంటి ఉపన్యాసాలు అది ఇది ఉంటే నేను చాలా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి బయట చిన్న చిన్న వాళ్ళకి వస్తే చాలు మన చేసిన నేను కుక్క పాప వంకర అన్నట్టు మీ పది మళ్ళీ మళ్ళా వంకర చేతిని వచ్చేస్తుంది అన్నమాట. సో ఆమె తిరిగి బయటకు వెళ్తారు, మళ్ళా అందరినీ స్త్రీ వెళ్ళింది అక్కడ ఆమె ఎవరు స్వామి ఆమెతో మాట్లాడాలి నేను అన్నాడు. ఆమె నాకు ఎవరు మాట్లాడతాడు ఆమె దగ్గరికి వెళ్ళి మొదలుకున్న తర్వాత మళ్ళా ఈ దీక్ష మాటలు జరిపికి వచ్చాయి. అప్పుడు ఏం చేశాడు అంటే ఆ స్త్రీ యొక్క పత్రం మీద సమయం ఎందుకు తీసుకొని ఈ కామపూరితమైన నేత్రాలు ఉండడం వల్ల ప్రతి స్త్రీని కూడా ఇండియా చేయడానికి వస్తువుగా చూస్తూ ఉన్నాను. కానీ ఈ శాస్త్రాలు ఏం చేస్తాయి, ప్రాణి స్త్రీని సంజయన్న భావనతో చూడాలంటాయి శాస్త్రం. చరిత్ర చెప్తాడండి ఏ సమాజంలో శాంతి ఉంటుంది, ఏ సమాజంలో పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూస్తారో, ఏ సమాజంలో పరాయి వస్తువులు భూమి అన్న భావనతో చూస్తారో, ఏ సమాజంలో వ్యక్తులు నాకు జీవించడానికి ఏదైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనలో జీవించేటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో శాంతి ఉంటుంది అంటే అది ఆ భావనలో జీవించేటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో శాంతి ఉంటుంది. ఏంటంటే శాంతి లేదు ఈరోజు దాని కంప్లీట్ రివర్స్ సమాజంలో. మరి శాంతి 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 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్ల ఆ పక్కటి మధ్య పిల్లలు వచ్చేసుకుంటారనమాట. చరిత్ర చెప్తుంది అంటే ఆ వేష్య అనేది కలంకరం కలిగించినటువంటి వేష్య ఇరవై ఒక పూర్వ జన్మలో ఆధ్యాత్మిక విలువ ఉంటారు. ఇవన్నీ ఈ సంసారం నుంచి విముక్తి కలిగించడం దానివల్ల వేష్య బంధం అనేది గురువులు బంధంలో కలిగించారంట. గురువు శిష్య బంధం అంటారట అనమాట. అయితే ఫ్యాషన్ కాదు ఆధ్యాత్మిక సంతానం అంటే సీనియర్ సబ్జెక్ట్ అనమాట. అది ఏదైనా కళాక్షేత్రం కాదు, టైం పాస్ కాదనమాట. వెరీ వెరీ సీరియస్ బిజినెస్ అందరినీ ప్రభుత్వాలు గారు చెప్పారు ఇది సీనియర్ స్టూడెంట్స్ కోసం ఆధ్యాత్మిక చింతనం. ఎందుకంటే మనం ఏదైతే ఏం చేస్తున్నాం ఇది హైయెస్ట్ నాలెడ్జ్ అనమాట. రాజు విద్యాలన్నీ ముఖ్యం, విద్య అనేటువంటి రాజు రహస్యాలనేటువంటి రహస్యం చాలా పవిత్రమైంది, ఉత్తమమైంది, ప్రత్యక్షాగతం. నేను ఏదైతే అధ్యయనం చేస్తారో నేను ఆత్మస్వరూపం అయినటువంటి సాక్షాత్కారాన్ని చేస్తారు. ధర్మం సుస్థం కష్టం అది సో గురువు మనం ఈ సంసారం నుంచి విముక్తిని కలిగించేటువంటి వారు గురువు అనమాట. అతని మధ్యలో వచ్చిన వారు కాదు అనమాట. గురువు ఫ్యాషన్ కాదు, నాకు కాన్సేషన్ కావాలండి, పర్యాలయం కావాలండి గురువు అని అడగాలి కాదు. ఇది కాదు అనమాట. గురువు అంటే ఆ గురువు అర్థం ఏంటి, ఈ శిష్యుడు అర్హత ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. సామాన్య చిన్న చిన్న సమాచారం కలుగుతుంది అంటే గురువు వారు పనులు చేస్తారు, మధ్యలో డ్రాప్ చేసేవారు కాదనమాట. దానికోసం ఒక చరిత్రలో ఒక చక్కటి కథ ఒక సమాచారం ఉంటుంది. ఒక ఆయన ఒకరోజు గంగా స్నానం చేయడానికి సముద్రంలో వెళ్ళారంట. వెళ్తే స్నానం చేసి గత రెండు కొడుకుని తర్వాత వెళ్ళదలుచుకుంటూ ఉంటే ఒక దివ్యమైనటువంటి స్వరూపం కూడా స్నానం చేస్తున్నారంట. అతను గట్టి మీద కొంచెం అతను అడిగారంట, ఎవరు స్వామి మీరు చాలా తగడగా నేర్చుకుంటూ ఉన్నారు అన్నాడంట. అప్పుడు అతను చెప్పాడు, నేను మీకు ఎట్ట కనిపించానప్ప, కనిపించకూడదు, ఆయన కనిపించానా అంటే ఏదో కొంచెం స్పెషల్ ఉన్నట్టున్నాడు. అరే నేను స్వర్గం నుంచి వచ్చాను దేవతంగా అన్నాడు. ఎందుకు వచ్చారన్నాడు, స్నానం చేయడానికి వచ్చాను. మీరు అడిగారు నేను మీ ఊళ్ళో మీ స్వర్గంలో నీళ్లు ఉండేవాళ్ళు అన్నాడు. అరే కూర్చోడో నీళ్లు ప్రమాణం ఉంటాయి కానీ కింద గంగ ఉండదు అక్కడ, అందరికి అందరూ స్నానం చేయడానికి వచ్చాను అన్నాడు. ఈ స్వర్గం ఎట్లా ఉంటుంది అన్నాడంటే, మా స్వర్గం ఎట్లుంటది ఎట్లుంటది, ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మేము ఎట్లంటే గాల్లోకి ఎగిరిపోతాం, సాగడానికి చాలా పానీయాలు ఉంటాయి, అందమైన అప్సరసలు ఉంటారు, అది ఇదే ప్రయాణించాడు. ఆ పనినంతా విన్న తర్వాత వీడు బాబా బాబు ఏమి అనుకోకపోతే ఈ స్వర్గానికి నన్ను తీసుకెళ్ళండి అన్నాడంటే, ఇచ్చాడ స్వర్గానికి వెళ్ళినట్టు వచ్చేసింది అనుకున్నావా, లేదయ్యా ఎంత ఆదరణ ఇచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళిన లెక్చర్ నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. అలా ఎవరు కనుకున్నాడంటే మామూలుగా నేను ఎవరికి కనపడకూడదు, మీరు కనిపించాలంటే కొంచెం స్పెషల్ ఉన్నట్టున్నాడు, ఒక పని చేస్తాను అది వచ్చే పౌరుడికి నేను మళ్ళీ వస్తాను, అప్పుడు రా ఐదు ఎవరికి పట్టకూడదు నేను తీసుకెళ్తాను అన్న విషయం, ఇది మన అగ్రిమెంట్ వచ్చే పేమెంట్ వచ్చాయన్నాడు. మీరు ఆనందండి అవ్వడం లేవన్నమాట, వెళ్ళే కాలంలో ఒక పాటే పాడుకుంటూ పోతున్నాడు, వచ్చే పౌర్ణమి వచ్చే పౌర్ణమి అంటే తలుపు పెట్టారంట, భార్య తలుపు తీసుకునేటప్పుడు ఆనందం పెట్టుకోలేక వచ్చే పౌర్ణమి అన్నాడట. ఏంటండి వచ్చే పౌర్ణమి అని అడిగినట్టు భార్య, అన్నాడు మన ఎప్పుడైతే మళ్ళీ ఎవరికైతే సంతం లాగేసింది పక్కకి కోరుకుంటారు. నేను చాలా పవర్ఫుల్ వాళ్ళకి ఎక్కడ ఎక్కడ ఎవరు కంట్రోల్ చేయాలో తెలుసు కానీ మీద విశేషం ఉంది చెప్పబోయే రెండు వెళ్ళగలదు. మీరు అనుకున్నాడు వచ్చే పౌర్ణమి ప్రతిని ఎదురదయ్యేది మరి మీరు చెప్పబోతే ఎక్కడ మీరు చెప్పి ఎవరైనా ఎవరికి చెప్పతే రహస్యము మీరు దేవతలు కలుస్తాను వచ్చే పౌర్ణమి నేను శ్రద్ధానికి తీసుకెళ్తాను అన్నాడు అధ్యక్ష. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే రాజకోటలో రహస్యం భార్య అని చెప్పి వీధిలో ఎవరైపోతాయంట, అంటే ఇన్ని మాట ఇంత గొప్ప చేస్తామని చెప్పి అనుకుంటారనమాట. ఇంట్లో ఎవరైనా వస్తువు తెచ్చారనుకోండి, మళ్ళీ ఇంట్లో ఆ వస్తువు ఉండాలని అడుగుతారు, అంటే మా ఇంట్లో ఇప్పుడు వచ్చింది అని ఇంటర్నెట్ ఇవ్వడానికి వాళ్ళు కొంచెం అక్కడ చెప్పుకోవాలనుకుంటారు. ఇంకేం చేసింది అంటే పక్కన దానితో మాట్లాడుతూ వచ్చే పౌర్ణమి వచ్చే పౌర్ణమి పట్టించండి ఏంటంటే అంత విశేషం వచ్చేపోవాలి అదే అడగండి. మళ్ళా ఆనందంతో రెండు ముఖ్యాలు పాట పాడుతూ ఉంటే పట్టించాలి కదా, ఏంటండి ఏదో రహస్యం వచ్చేపోవాలని మీరు నాకు చెప్పట్లేదంటే మన స్నేహానికి విలువ ఇవ్వట్లేదు, ఇన్ని రోజులు ఏం చేసేవాడు మనం తిక్కు పడితేనే కదా ఇప్పుడు తిరిగిపోయాము అని చెప్పి ఆమె సెంటిమెంటల్ ప్రొఫెసర్కి ఏమైనా ఉందంటే ఎవరికి చెప్పదండి అసలు రహస్యం ఏంటి అంటే వచ్చేపోవడం మా ఆయన వెళ్ళిపోతున్నాడు. అది ఆమె చెప్పినప్పుడు ఇన్ని గుండెలు పెట్టుకుని నడిచేస్తుంది అనమాట, ఇది ఎవరు తీస్తే మీరు వెళ్ళిపోతాను నిర్ణయించి మీరు అతనికి అతను ఏంటి అతి ఉద్యోగం నడిచేస్తే అతను ఏం చేస్తాడంటే నువ్వేం కంపెనీ కదా ఏ మాత్రం చేస్తాడో తెలియదు నేను ఎక్కడ నువ్వు వేసేస్తే ఇద్దరు వెళ్ళిపోతాం అని చెప్తాడు అనమాట. అప్పుడు ఇదేంటండి ఏదైనా ఎంత పరిస్థితి ఉంది మీ ఇద్దరు బాగా వస్తాడో నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతాను. అప్పుడు ఇంకేం చెప్తాడంటే పక్కన దానికి నువ్వే వస్తే అక్కడ ఎక్కడో ఒక ప్రశ్న చేస్తాడని బాగుంటుంది నేను నువ్వే వేసేసి అక్కడ వెళ్ళిపోవాలి. ఈ పక్కింటే ఏం చేస్తుందంటే పక్క ఇంటి కొంతసరికి ఆ పౌర్ణమి రాని వచ్చింది దేవుడు సుగం అని చెప్పాడు స్నానం చేసి గడ్డ మీద వచ్చేసరికి ఊరు ఊరంతా ఆ పొట్ట చెట్టు కింద మొత్తం బాగుంటుంది అనమాట, మొత్తం ఊరంతా అక్కడ వచ్చేస్తున్నారు. అప్పుడు ఈ వ్యక్తి మీదకి వచ్చి ఉత్సవాన్ని అడిగారు వచ్చాను స్వామి, మరి మీరు మాన్యం తీసుకురాలేదు ఏంటి అన్నాడు. ఇక్కడ పిచ్చాడే నువ్వు ఒక్కడే కదా నీకేంటి వాహనం, నేను గాల్లోకి వెళ్ళిస్తాను నా కాళ్ళు పట్టేస్తా వెళ్ళిపోతాం, అయితే ఒక్క కండిషన్ నువ్వు గమ్యాన్ని చేరుకునేంత వరకు కూడా మేము నిరపకూడదు, ఎందుకంటే చాలా ఎక్కువ మనం ఎదుర్కొని ఉంటాము ఏం మాట్లాడకూడదు గమ్యం చేరుకునేంత వరకు అంటారు. సరేనంటారు ఆ తర్వాత ఇక్కడ గాల్లోకి వెళ్ళి కాసిన కాళ్ళు పడుకుంటారు అనమాట. వాళ్ళని పక్కన ఉండే కళలో ఆమె పక్కన వేడికలు దొరుకుతుంటుంది, పక్కన పక్కన ఉంది పక్కన ఒకరి తర్వాత ఒకరు ఏమో చేయాలి. ఈ దేవత కొనుక్కుంటే ఏం తర్వాత అప్పుడు ఏంటో ఇంతమంది వేడి కనుకున్నాడు అయ్యా మానవుల పాపలు కొంచెం గౌరవ ఎక్కువ ఉంటారని అనుకున్నారు. కానీ వీళ్ళు చూసుకున్నారు, చూసుకుంటే నా పానికి ఒక్కడని చెప్పాను మరి వీళ్ళు ఆంధ్రవేస్తాం పాపలాగే ఉన్నారు వీరికి దేవత తెలిసింది నాయన ఒక్కనే పెంచారు ఇంద్రుడు వచ్చేస్తున్నాడు నేను వచ్చింది అనమాట. అప్పుడు దేవత అన్నాడు మాట్లాడుతున్నాడు కదా అయ్యా నేను అర్థమైనా ఒక్క పండుగ తీర్చాలన్నాడు. అదే నేను అసలు ఎంత పైన మనం మాట్లాడదు ఉండాలన్నది. అన్ని ఇక నేను మాట్లాడలేదు, ఒక్కటం చేసి మనం తీసుకున్నది అన్నాడు. అది ఏం వచ్చారు చెప్పేయడం అన్నాడు. అంటే స్వప్నంలో ఎంత మందికి స్థానం ఉంటుందా అన్నాడు. ఒక పిచ్చోడా ఎంతమంది వచ్చినా ఇంత అంతమందికి స్థానం ఉంటుందా అన్నాడు. ఏం చేశాడంటే అమ్మయ్యా అంటే అందరూ వాడిని నమ్ముకున్నామంటామని పెడతారు. ఆచార్యులు చెప్పేమంటారంటే అక్క మధ్యలో నుంచి పడేసే వాడు వెనకాల మనం పట్టుకోకూడదు. ఆధ్యాత్మిక గురువుగా మనల్ని గమ్యాన్ని చేసేటువంటి ఆధ్యాత్మిక గురువుని మనం పట్టుకోవాలా అని చెప్పేసి ఆచార్యులు చెప్తారు. సో ఈ యొక్క గురువు కూడా ఆ భక్తులు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక చింతన అంటే చాలా కన్ఫ్యూజన్ మనకు. ఏది పాటించాలా ఏది పాటించకూడదు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు. భౌతికంగా నాకు ఎన్న డిగ్రీ ఉంది అంటే ఏ యూనివర్సిటీ నుంచి అంటారు. ఆ యూనివర్సిటీ అన్నటువంటి సర్టిఫికేట్ లేకపోతే దానికి వాల్యూ ఉండదు డిగ్రీకి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక చింతలు కూడా ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా మనం స్వీకరించాలా. కనీసమైనటువంటి కన్ఫ్యూజన్ చింతా అన్నటువంటి ఉద్దేశంతో భగవంతుడు ఏదం పరంపరా ప్రాప్తం ఇమం రాజశయోగితు సకాలైన మనస యోగో నష్టపరాంత ఇమం రాజశయోగితు. ఈ యొక్క ఏదం పరంపరా ప్రాప్తం ఇది పరంపర వస్తుంది, పరంపర నష్టమైన దానివల్ల తిరిగి నేను ఇప్పుడు అర్జున మీకు చెప్తూ ఉన్నాను. ఈ జ్ఞానాన్ని మనం పరంపరలో తీసుకోవాలి. ఆ పరంపరలో వచ్చేటువంటి గురువుకి మనం శరణాగతి పొంది ప్రత్యేకించి ఏసీ భక్తి విధాంత స్వామి ప్రభుపాదుల వారు బ్రహ్మ మధ్య గౌరవీయ సంప్రదాయం నాలుగు ప్రామాణికమైనటువంటి పరంపరలు. బ్రహ్మ పరంపర అది బ్రహ్మతోటి మొదలైంది అనమాట. స్త్రీ సంప్రదాయం అదొచ్చి లక్ష్మీదేవితోటి, తర్వాత కుమార సంప్రదాయం, తర్వాత రుద్ర సంప్రదాయం, తర్వాత విభారత స్వామి విష్ణు స్వామి వీళ్ళు ఆచార్యులు అనమాట. ఈ పరంపర ఈ బ్రహ్మ పరంపరకి బ్రహ్మ మధ్య గౌరవీయ పరంపరకి మధ్వాచార్యుల వారు ఆచార్యులు అనమాట. అదే పరంపరలో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన వస్తూ ఉన్నారు. సో ఆ పరంపర అనేటువంటి లేకపోతే ఏమవుతుంది అంటే ఆచార్యం చేస్తున్నారు, పాలు పవిత్రంగా ఉంటాయి, పాలు వచ్చాకే విషపూరితంగా మారిపోతుంది, విషపూరితంగా మారిపోతుంది. ఇప్పుడు కూడా ఎంతో మంది తత్వవేత్తలు తత్వాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ కలుషితం అయిపోతుంది తత్వంలో. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్తుంటాను మీకు, ఒకసారి నేను శ్రీకాకుళంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తే ఉపన్యాసం అంతా అయిన తర్వాత నేను ప్రభుపాదుగా చెప్పింది ధర్మం ప్రకారం నాలుగు దర్శనాలకు దూరంగా ఉండండి, వ్యభిచారం, జూదం, మద్యం, మాంసభక్షం ఇవన్నీ ధర్మానికి నాలుగు పాదాలని తరగొడతాయి. అహింస అన్న పాదాన్ని మాంసభక్షం తరగొడుతుంది, పవిత్రత అన్న పాదాన్ని వ్యభిచారం తరగొడుతుంది, అపస్య అన్న పాదాన్ని మద్యం తరగొడుతుంది, సత్యరాష్ట్రీకరణ పాదాన్ని జూదం తరగొడుతుంది. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే వీటి పాటికి ఇవే ఆధ్యాత్మిక చింతన పాటికి ఆధ్యాత్మిక చింతన, కానీ భాగవతం దాన్ని ఖండిస్తుంది, పుణ్య సౌచబడుతుంది. ఏ ఆధ్యాత్మిక చింతన అంటే ఆత్మశుద్ధి కోసం. ఇప్పుడు మనం ఏదో గ్రంథం తర్వాత స్నానం చేస్తుంది, దరిద్రం చేస్తుందండి, చక్కత్రం చేసుకుంటుంది. ఆ స్నానంలో ఉపయోగం ఏముంది? మనం గురికి గోకులనికి రాష్ట్రానికి వెళ్ళి ఆధ్యాత్మిక చింతనని దరిద్రతను ఈ కళ్యాణం చేసేస్తే చక్కత్రం చేస్తున్నట్టు ఆ సౌచుండే ఉపయోగం లేదనమాట. సో కానీ ఇప్పుడు కలిగి ప్రభావం అందరికేంటి అంటే వాటి పాటి పై ఉండాలా ఎదుగుదల ఎదుగుండాలా ఇది ఆధ్యాత్మిక చింతన అనుకుంటారు. కానీ కానీ రికమెండ్ చేయదు. నేను ఉపయోగం చెప్తే ఒక వ్యక్తి ఏమన్నా అంటే స్వామి రామణ చేస్తే తప్పులేదు మనం చేస్తే తప్పేంటి అన్న మర్యాద పురుషోత్తముడిగా వచ్చినటువంటి రాముడు చేసినప్పుడు నేను తప్పు మనం చేస్తే ఏంటి తప్పు అన్న ఇదేంటైనా రామణ చేస్తారని వ్యక్తి చెప్తున్నాం అన్న. మా ఇంట్లో స్వామి రాసిన రామాయణం ఉంది దాంట్లో ఉంది అన్న. నేను 2 మినిట్స్ వస్తే ఈ పబ్లిక్ గ్రౌండ్స్ పక్కనే మా ఇల్లు తీసుకొచ్చి చెప్తాను. ఇలా ఎవరితో మనం ఎవరో ఇంకేదో ప్రశ్న అడుగుతూ ఉంటే అక్కడ తీసుకురాకపోవాలి నేను తీసుకొచ్చాడు. దాంతో సుందరకాండలో హనుమంతుడు గారు సీతతో చేస్తారు లంకలో కలిసినప్పుడు. అమ్మా రాముడు మధ్యమే సేవించలేదు మాంసాన్ని భుజించలేదు అని చెప్పి చెప్తారు. అంటే మామూలుగా ఏంటి అంటే జనరల్ గా కూడా జనసామాన్యంలో ఇప్పుడు ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ అమ్మగారు ఎక్కడికన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళారు లేకపోతే అవకాశం చేసి వెళ్ళారు అప్పుడు ఈ అయ్యగారు ప్రిన్సిపల్ ఏమంటారు ఈరోజు మేడం గారు ఇంట్లో పార్టీ చేస్తున్నారు అంట. అంటే భాగవతం ఏం చెప్తుంది అంటే ధర్మ పత్ని భర్తను తప్పుతో పట్టకుండా నిగమించేటువంటి శక్తి ఈ ధర్మ పత్నిలో ఉంటుందంట. భార్య యొక్క బాధ్యత భర్త తప్పు మార్గంలో పోకుండా మంచి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత అనుకుంటుంది. ఎందుకంటే భార్య దూరంగా ఉన్నప్పుడు భర్త చనిపోయేదానికి అవకాశం ఉంది. అందుకని
హనుమంతుడు ఏం చెప్తున్నాడు అంటే సీతమ్మని నువ్వు దూరంగా ఉన్నావని చెప్పి రామచంద్రుడు యొక్క ప్రవర్తనలో ఏం మార్పు రాలేదు. ఇంతకుముందు అయితే మళ్ళీ ఇప్పుడు కూడా అట్టగా ఉన్నాడు, మద్యాన్ని సేవించలేదు, మాంసాన్ని దురించలేదు అని చెప్పి చెప్పాడు హనుమంతుడు. నేను రాత్రి అర్థం కాక ఇంతకు ముందు ప్రాతించి ప్రకటించి తర్వాత కేంద్ర కేంద్రంలో స్వాహ చేస్తున్నాడు, ఇప్పుడు మానేశాడు అని రాజు. నేను ఇది కలగిన ఉద్దేశము, ఇదే ఉద్దేశము, ఇంత ముందు ఎక్కడ ప్రతిమంతుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ చెప్పబోతున్నా అనేది మార్పు రాలేదు అని చెప్పినప్పుడు నిరూపించాడు సత్యం అనమాట. సో ఇటువంటి పొరపాటు జరిగితే అప్పుడు అందరూ జై శ్రీరామ్ అనేది కలిగిస్తుంది. మంగళం చేసిన మంగళం తప్పింది. ఎట్టి ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఎంత ఇది, అందుకనే ప్రభుత్వం చెప్తారు ఏమంటే క్రోస్మెన్ లాగా ఉండాలి. క్రోస్మెన్ మనకు వచ్చిన ఉత్తరాన్ని ఏం చేస్తారు, యాజిటీ డెలివరీ చేస్తారు. ఎవరైనా చేస్తున్న మాటలు సందేశాలు చేస్తే ఇంత తేడా వచ్చేస్తే పుట్టుకు పుట్టాడు అని ఉంది, పొయ్యాడు అని రాస్తారు అనుకోండి, ప్రాణమందరం ఏడుస్తారు అనమాట. ఈ ఒక్క పదం రాయిస్తే సో చూస్తున్నాను ఆ లెటర్ మెట్టేది చేస్తారు. ఈ సందేశం ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చారు, ఈ పెద్ద జీవితం విముక్తి ఇచ్చారు, భగవంతుడు సాక్షాత్ భగవత్ అయితే ఈ సృష్టికర్త భగవంతుడు ఇచ్చింది జ్ఞానం. ఎందుకంటే అంటే దాన్ని శిష్యుడికి యథాపథంగా ఇచ్చేయాలి, నో చేంజ్ లోపల మార్పులు చెప్పులు చేయకూడదు అనమాట, యథాపథంగా ఇచ్చేయాలి. అటువంటి వాళ్ళ నిజమైనటువంటి ప్రామాణికమైనటువంటి గురువు, అటువంటి గురువుని మనం ఆశ్రయించి ఈ యొక్క తత్వాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు నిజమైనటువంటి మార్పు పరివర్తన. ఎంతమంది ప్రాణం పెళ్ళారండి, ఎవరికైనా ఎంతమంది లక్ష్యాలు ఇచ్చారు, వచ్చేసారు ఇచ్చేసారు, కొంచెం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వచ్చేసారు, కానీ ఈ మహాత్ముడు అయ్యారు. ఆయన చేసినటువంటి ప్రచారం వేరే, ఎన్నో లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చారు. ఒకరోజు అమెరికాలో ఆయన ఉపన్యాసం ఇస్తే న్యూయార్క్లో ఒక వ్యక్తి వచ్చి అడిగారు, భారతదేశం నుంచి వచ్చిన సారు లేదన్న మ్యాజిక్ చేస్తారు, మిరాకల్ మీరేం చేయలేదు అని. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పారు, నేను చేసిన మిరాకల్ ఎంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదన్న, మళ్ళీ నేను చూడలేదు అన్న. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పారు, నా ముందు 7-8 వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చోన్నారు, మీకు బోడి బొట్టి పిలక పెట్టి కట్టు బొట్టి నడవరకు రాక్షసులు వెంటనే మిమ్మల్ని సాధన చేశారు. ఇంకా నడవలేదు. సో ఆధ్యాత్మిక చింతన అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, పర్సనాలిటీ చేంజ్. ఆల్రెడీ నువ్వు రాక్షసులు అయితే డెవలప్ అయితే డెవలప్ రాక్షసులు అవుతావు, అది కాదు, పర్సనాలిటీ చేంజ్ కావాల్సింది. నీలో ఉన్నటువంటి క్యారెక్టర్ మారాలి, నీలో ఉన్నటువంటి మృదత్వం, నీలో ఉన్నటువంటి రాక్షసత్వం అది పోవాలన్నమాట. దానికి మనం ఆధ్యాత్మిక చింతనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మానవీయ వ్యవస్థలు ఉన్నాయి అది తెలుసుకోవాలని ప్రయత్నించాలి. కానీ ఏమైనా వ్యవస్థ ఉంది ఏం లేదని ఒక ఏ మీకు చూపిస్తే నాలుగేళ్ళు మనల్ని చూపిస్తూ ఉన్నాయి, ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొక ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కొన్ని మనుషుల చిన్నపిల్లలు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అధ్యాత్మిక భాషలు ఒక్కొక్కరు వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తారనమాట. వాళ్ళ చరిత్రలు కానీ గొప్పలు కావాలి ఇంకొంతమంది వీళ్ళు దేవికి పనికిరాకారేరా మరి కృష్ణ గుడిలో భక్తులు అయిపోయారు. మనం 60-70 సంవత్సరాలు వచ్చాం ఆధ్యాత్మిక చింతనకి, 20-30 సంవత్సరాల వయసు వాళ్ళే మనం చేశాం. ఇంద్రియ రోగాలంటూ జంతువులాగా పరిగెత్తాం. అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళకు వచ్చే రాదో కష్టపడి 20 సంవత్సరాలు భక్తులకు వచ్చి ఏదో సేవ చేస్తుంటూ ఉన్నారు, అభినందించాల్సింది పనిచ్చి తనకి మార్గాలందరూ భక్తులు అయిపోయారు కాదు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, అప్రిషియేషన్, ఆధ్యాత్మికంగా ఎవరన్నా ముందుకు వెళ్తామంటే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే జీవిత పరమార్థం అది, మనుష్య జీవిత పరమార్థం అదనము. అందుకని మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రాభయమైపునంశ సమన్వయ తాం పసుదీ నరాణ ధర్మోహితేషు అధికో విశేషం ధర్మే నదీ నా పసుదీ సమం. ఆహారం భుజించడం, నిద్రించడం, ప్రత్యాసం, సంపర్కం చేయడం ఇవన్నీ తెలుసుకుంటూ చేస్తే మనిషి చేస్తారు. మరి మనిషి ఎక్కడ ఉన్నతలు అవుతాడు, ధర్మాన్ని చేసే అధిక విశేషం, ధర్మాన్ని ఎక్కడైతే పాటిస్తారో అప్పుడు ఉన్నతలు అవుతాడు. ధర్మమే హీన పశుహీ సమానం, ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం అవుతాడు, పశువుతో సమానం అవుతాడు. సో అందువల్ల ఎప్పుడైతే ఈ తత్వాన్ని మనం చరిత్ర అవగాహన చేసుకుని మన యొక్క పేరు ధర్మం ఏంటి, ఏ దేహాత్మని గన దానికోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు ప్యూరిటీ అన్నటువంటిది వస్తుంది, పవిత్రత అన్నటువంటిది వస్తుంది. ఆ పవిత్రమైన ఎప్పుడైతే వస్తుందో ప్రభుపాలు గారు ఏదైనా చేస్తారు, భగవంతుని చూపిస్తావా, నువ్వెందుకు చూడాలనుకుంటున్నావు, నిన్న గొప్పతనం చూసి ఆ భగవంతుడే నిన్ను చూడడానికి వచ్చేటట్టు ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు.
దీనికి సంబంధించి శిల్పాల రామాను చేశారు చరిత్రలో ఒక కథ ఒకటి ఉంది ఈస్ మార్నింగ్ అది జస్ట్ వచ్చేసారు చెప్తాను నేను. సో ఒకసారి రామాను చేశారు వారు యమునాచార్య వారు ఆయన గురువు గారు కలవలేదు మానస గురువు అనమాట. వాళ్ళిద్దరికీ ఒక కోరిక ఉందంట, ఇక్కడ వీళ్ళు జీవులు చేసిన పాపాలకు వాళ్ళు పడే కష్టాలు చూస్తే నచ్చలేకుండా ఉన్నాము, ఒక పని చేయాలా, వైకుంఠానికి వెంట పెట్టేస్తే వీళ్ళందరినీ ఎక్కడికోమని చెప్పేస్తే ఇక్కడ నుంచి విముక్తిని పొందుతారు వీళ్ళు. వీళ్ళు రకంగా మనసు అనుకుంటూ ఉంటే రంగనాథ స్వామి అనుకున్నారు అంట, వీళ్ళిద్దరూ ఇటువంటి ఇబ్బంది లేదు, ఈ పని చేసినా చేస్తారు, మెట్లు పెట్టేసినా పెట్టేస్తారు వైకుంఠానికి, దాన్ని నేను ఇక్కడ ఉంది ఏం చేస్తాను, అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతే నేను కూడా ఒకరిని డ్యూటీ చేసుకోవాలని అని చెప్పి యమునాచార్య వారిని పిలిచారంట. పిలిచి హే యమునాచార్య, నువ్వు ఇక్కడ చేసింది చాలు సేవ, వైకుంఠానికి వచ్చేసే నాకు కావాలి అక్కడ నువ్వు సేవ చేయడానికి అన్న నేను లెక్క వేసుకున్నాడంట. మరి ఈ వైష్ణవత్వం ప్రచారం జరగాలంటే రామానుజుల వారికి ఏమేం చేయాలో బాధ్యతలను అప్పగించాలా, ఆయన కాంచీపురంలో ఉన్నాడు, ఒక వ్యక్తి వెళ్ళి పిలుచుకొని రావాలంటే 8 రోజులు పడుతుంది, 4 రోజులు పోవడానికి 4 రోజులు రావడానికి, అందుకని 8 రోజుల తర్వాత వస్తాను స్వామి వైకుంఠానికి అన్నాడు. అయితే ఎవరినైతే నేను పంపించారో ఆయన మనలాగా కొంచెం సేవ ఉన్నట్టుంది, ఆయన ఒక రోజు ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఈ లోపల యమునాచార్య వారు భగవంతుడిని మాటిచ్చాడు 8 రోజులు పెట్టారు శ్రీరంగ గారికి. అక్కడ వరదనాథ స్వామి చాలా కరుణమూర్తి, ఈ రంగనాథ స్వామి చాలా కఠినాత్మకంగా ఉన్నట్టున్నాడు, నా పుణ్యం నిన్ను కరుణీకుండా తీసుకొని వెళ్ళిపోయాడంటే నేను నిజంగా కఠినాత్మక రంగనాథ స్వామి, అందుకని నిన్ను దర్శనం చేయగలను అని చెప్పి ఆయన దేవుడానికి అంత్యక్రియలు ఇవన్నీ దర్శించేసి నేనేదిగా కాంచీపురానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో రంగనాథుడు విరమంగా ఉన్నాడు, రామనాథుని చూడాల ఆ వేగం ప్రకటన ఏం చేశాడంటే ఒక లేఖ ఒకటి రాశాడు ఎవరికి, వరదరాజ స్వామి, వరదరాజ రామాయణంలో నువ్వు చెప్తానని చెప్పి ప్రపంచమంతా అనుకుంటూ ఉన్నారు, వినియోగంలో కూడా చర్చించుకుంటూ ఉన్నారు, నాకే ఒక వరద కావాలా, రామాయణుని శ్రీరంగానికి పంపించేయని చెప్పి రాత్రి కింద రంగనాథ అని చెప్పి సంతకం పెట్టి పంపించాడు లేఖ వరదరాజ స్వామి. వరదరాజ స్వామి లెటర్ చూసి పంచిపురంలో ఆయన ఏం చెప్పి రాశాడంటే ఎంత వరాలిచ్చేవారైనా కానీ ఎన్ని మంటే ఇస్తాడు, పొలం ఇమ్మంటే ఇస్తాడు, బంగారం ఇమ్మంటే ఇస్తాడు, ధనమంటే ఇమ్మంటే ఇస్తాడు, ప్రాణమే ఇమ్మంటే ఎంత ఇవ్వగలడు, రామాలే ఇది నా ప్రాణం నేను ఇవ్వలేను అని చెప్పి సంతకం పెట్టి పంపించేశాడు, చెప్పిన పంపించేశాడు. నేను ఎంతో లోపే ఉన్న రామని చూసేసరికి వెళ్ళాలని చాలా మంచి ఉండాలంట, విమానగారు వారి కుమారుడు వరంగా అని చెప్పి చాలా సుఖభక్తుడంట, ఆయన పాపురాలు కీర్తనలు పాడుతూ భగవంతుడిని నృత్యం చేస్తే భగవంతుడు తమ్మనత్వం తిరిగేవాడు, అంత గొప్ప భక్తుడంట. ఆయన నుంచి రంగనాథ స్వామిని కీర్తిస్తూ కీర్తనకి నృత్యండి ఆయన సంతృష్టి నీకేం కావాలా అంటాడు, అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి స్వామి నేను అడిగింది ఇస్తానంటే అడుగుతాను, లేకపోతే మీ పేరుతో కలుపు వస్తుంది నా ద్వారా మీ పేరు కలుగుతుంది కావాలని నాకు ఇష్టం లేదు అని కనిపించింది మొదట. ఆయన ఒప్పుకున్నప్పుడు అప్పుడే రామాయణం కావాలా అని చెప్పి అప్పుడు పంపిస్తే ఈయన పోయి కీర్తన పాడుతూ ఉంటే వరదరాజస్వామి అన్వయత్వం చెంది ఏ వరంగా నీకేం కావాలా అన్నాడంట. స్వామి నీ పేరు ముందోపాల్లో కూడా కీర్తి అందరూ చర్చిస్తున్నారు, నేను అడిగింది నువ్వు ఇవ్వకపోతే నీ పేరుకి కళంకం రావడం నాకు ఇష్టం లేదన్నా. అప్పుడు వరదరాజస్వామి ఏమని నా మీద నమ్మకం లేదా ఏం కావాలి నీకు అని చెప్పి అసలు ఇటు చూశాడంట. పూజలు పూజలు అమ్మవారు ఉన్నారంట, స్వామి మమ్మల్ని నివ్వద్దు అన్నారంట, స్వామి మమ్మల్ని నివ్వద్దు అన్నారంట వాళ్ళు. సో ఏం కావాలో చర్చిస్తారన్నారంట, స్వామి నేను ఏం అడిగినా ఇస్తాను అంటే అడుగుతారు, అడగలుగా ఇస్తానన్నారంట, రామానుజుని శ్రీరంగానికి పంపించాలా అన్నారు. ఎప్పుడైతే వరదరాజ స్వామి విన్నాడో ఆయన నేత్రాల నుంచి అశ్రుదాలు కలిపోతూ ఉన్నాయంట, అరే 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 ఇటువంటి బలం అడుగుతామని నేను అనుకోలేదయ్యా, రామానుజుడు లేకుండా నేను ఎట్లా ఉండగలను ఇక్కడ అని చెప్పి అశ్రుదాలు కలుస్తూ ఉన్నాడు. అయితే నీకు మాట ఇచ్చాను అని చెప్పి రామానుజుడు వారిని పిలిపిస్తే రామానుజుడు వారికి ఆ విషయం చెప్తే ఆయన అశ్రుదాలు కలుస్తూ ఉన్నాడు, స్వామి నేను లేకుండా నేను ఎట్లా ఉండగలను, సున్యాయుతం జగత్ సర్వం గోవింద విరదేనని, గోవిందుడు లేకపోతే జగత్వంత శూన్యంగా భావిస్తాడు భక్తుడు, నేను లేకుండా ఎట్లా నేను ఉండగలను, సరే ఇంకా మనసిచ్చే నువ్వు ఎవరా అంటే ఒక పడుగు వేసుకొని వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నాడంట రామానుజుల వారు, అక్కడ ఆచార్యులు ఏం వర్ణిస్తారు అంటే
కొత్తగా పెళ్ళిన అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఎంత బాధగా వెళ్తుంది. ఇప్పటి రోజుల్లో బాధలేండి ఇప్పుడు హ్యాపీ జన్ కదా. ఎంత విలువ ముఖ్యంగా వెళ్తుంది ఆర్థికంగా మనిషికి చూస్తూ వెళ్తూ ఉన్నాను. అక్కడ ఊరి కోసం తెలుస్తుందంట రామచంద్రుడు గారు వస్తూ ఉన్నాడు అని చెప్పి అచ్చరిగా చెప్తారంట. అరే నా పళ్ళకి తీసుకుని వెళ్ళండి, నా వాహనాలన్నీ తీసుకుని వెళ్ళండి, చట్టి గురువు తీసుకుని వెళ్ళండి, ఇంజనీర్లు తీసుకుని వెళ్ళండి రామచంద్రుడు గారికి స్వాగతం చెప్పడానికి వెళ్ళండి. అందరినీ తీసుకుని వెళ్తాడు ఒక్క అచ్చరిగా వెళ్తాడంట గర్భగుడు. అప్పుడు నంతరం అని చెప్పి వచ్చే మొత్తం సోమవారి ఆయన ఎందుకు సోమవారి వెళ్తున్నాడంట. అది అచ్చగా నన్ను కూడా తీసుకుని స్వామి పగతి వెళుతుంది వాహనాలు వెళుతుంది నిన్ను వెళ్ళేస్తాను సంతలో వేసుకుని ఎక్కువ నన్ను తీసుకుపో. ఆర్థికలు సంతలు వేసుకుని తీసుకుని వెళ్ళిపోతే ఆ ప్రధానం రవి గోపురం దగ్గర నేను వెయిట్ చేస్తున్నాను రామంద్రి గారు వస్తూ ఉంటే రామంద్రి గారు వస్తే అవసరంగా నమస్కారం చేసి ఆశ్చర్యపోయారు ఏంటి స్వామి మీరు వచ్చారన్నాడంట. అప్పుడు నమ్మ పెరుగుమాలు చెప్తున్నాడంట, నా కోసం నువ్వు కాంచీపురం నుంచి రాగా లేని ఈ పదడుగులు నేను వస్తే ఏమైంది రాకపోతాను నుంచి సో బేసిక్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ పవిత్రతే శక్తి అనేది. భక్తి అసామర్థ్యం చెప్తుంది కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. ఆ పవిత్ర భక్తి అనేటువంటి ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. మనుష్య జీవిత పరమార్థం ప్రభుత్వాలు గారు చెప్తారు ఒక కార్యాలయంలో తిరుమికి ఉన్నతాధికారికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన భక్తులు ఇస్తారు తిరుగుతున్నారు. ఎందుకోసం ఆయన మీద ఉన్నత కార్యం చేయాలి. అదే రకంగా సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతంలోకి మనిషికి ఉన్నతమైన వస్తువులు గౌరవపడి కల్పించారు. ఎందుకోసమంటే మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలి. ఆ ఉన్నత కార్యం ఏంటి అంటే జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దశ ఈ దుఃఖం నుంచి శాశ్వత పరిష్కారం వెతుక్కోవడం ఇది మనుష్య జన్మ యొక్క పరమాత్మ. పునర్జన్మని చేసి వస్తారు పునర్జన్మ లేదు అని మరి ఆ లోకానికి వెళ్ళడానికి అర్హత ఇటువంటి ఆచార్యుల యొక్క అడుగుజాడలు నరుడు వాళ్ళకి ఏం అర్హత ఉందో అది మనం ఎప్పుడైతే సంపాదిస్తామో అప్పుడు వెళ్ళేదానికి అర్హత లభిస్తుంది. సో ఆధ్యాత్మిక సూచన యొక్క పరమోత్కృష్టమైన గమ్యం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని అంత ప్రక్షణం కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య వీటిని సమూలంగా ప్రక్షాళన చేస్తారు. చేస్తున్నప్పుడే ఆయన దృష్టి మన మీద పడుతుంది అనమాట. దానికి అంతేగాని ఆధ్యాత్మిక చింతన అంటే కాలక్షేపం కాదు. ఏ కాలక్షేపం ఇంకెక్కడ కూర్చున్నట్టుంది అది కాదు ముఖ్యం. ఈ కాలక్షేపం ద్వారా మనం ఎటువంటి పరివర్తన కలిగి పవిత్రత కోసం ఎంత తప్పిస్తూ ఉన్నాం ఇది ముఖ్యం అనమాట. చాలా మంది చేస్తారు అప్ప అక్కడ స్పష్టంగా పోయానండి సరే చెప్తాడు ఏం చేస్తాను ఏం చేస్తారు అదే ఎవరు చేస్తారు మనం ఏదైతే చెప్పారో అది ఇంప్లిమెంట్ చేయాలా దాంట్లో మన భార్య జీవితంలో మార్పు తెచ్చుకోవాలా ఎందుకు వెళ్ళాలా దానికోసం ఆధ్యాత్మిక అందుకని ఈ ప్రేమ చేస్తున్నారు ఈ శ్లోకంలో అంటే ఓ శత్రువు కూడా ఈ భక్తి యొక్క సేవ ఎందు శత్రులేని వాడు నన్ను పొందలేడు కనుక వాడు ఈ భౌతిక జీవనందరినీ జన మరణ మార్గమునకే తిరిగి వస్తురు. శ్రద్ధ అనేది లేకపోతే మళ్ళా తిరిగి ఇక్కడికే వస్తారు. ఎవరికైనా డౌట్స్ ఏమైనా సందేహ సమయంలో ఆ ముక్తిని పొందడానికి పవిత్రతను పొందడానికి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఇద్దరు ఇద్దరు లాజతో విష్ణు సత్యయుగంలో తపస్సు లక్ష సంవత్సరాలు జీవించేవాడు. పథనంగా చెప్తుంది తపస్సు చేయడానికి కూర్చునే దానికి ప్రాక్టీస్ చేయడానికి 8 సంవత్సరాలు దొరుకుతుందంట. నేను ఇంకొక అరగంట క్లాస్ అందిస్తే మీరు వెళ్ళిపోతారు కాళ్ళ స్వామి గోవర్ధన చెప్తున్నారు. ఎట్లా కూర్చోవాలి తపస్సుకు ప్రాక్టీస్ చేయడానికి 8 ఇయర్స్ పడుతుందండి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60 సంవత్సరాలు తపస్సు. అంటే నేను ఇక్కడ ఒకటి అర్థం చేస్తుంది తపస్సు చేయడం మెడిటేషన్ తప్పని కాదు ఈ యుగానికి అనుచితం కాదు. కృతయ ధ్యాయతో విషయం అది ప్రతి యుగానికి త్రేతాయాలు నిరుతో ఉంటాయి. త్రేతాయుగంలో విజ్ఞానం యాగాదులు ద్వాపరే పరిచయం చేశారు. ద్వాపర యుగంలో విగ్రహారాధన కలవంత పరికీర్తన కలియుగంలో నామస్మరణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే
ಶೌರ್ಯಶತನಾಂ ಕಲಿಕಲ್ಮೋಷನಾಸನ ನಾಪರೋ ಕರಕರೋಪಾಯ ಸರ್ವ ವೇದೇಶು ರುಷತಿ వేదాలు మరణించడం కాదు పెరగవలసినవి ఇంతకు మించిన క్రమోపాయం లేదు ఈ పదహారు పదాలు జపించడం కన్నా రోజు ప్రారంభంలో పది నిమిషాలు పడుతుంది నూట ఎనిమిది సార్లు ఈ మహామంత్రాలు జపించి ఇస్లాం సందేశం చాలా సింపుల్. మీరు గృహస్థం అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, ధన్యంగా అన్నీ చేసుకోండి. రోజులో కొంత సమయం మీకు మిగులుతుంది, దాన్ని చెడుకు వినియోగించదు. ఎందులో చెడుకంటే ఎందుకు వినియోగించదనుకున్నామంటే నిర్దేశిత కాదు, మనమందరం అల్టిమేట్గా హ్యాపీగా ఉండాలనే కదా, ఉద్యోగం చేసేది, వ్యాపారం చేసేది. కానీ ఒక చిన్న సింపుల్ ఫార్ములా తెలుసుకోవాలి, ఎవరి యాక్షన్ దొరుకుతుంది కరెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం చెడు చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, మామిడి విత్తనం చేస్తే మామిడి చెట్టు వస్తుంది తప్పటి పెట్టరాదు, పాప పని చేస్తే దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే సుఖం వస్తుంది. సో అందరం చెడు దూరంగా ఉండదు. ఆ చెడు దూరంగా ఉంటూ సత్సంగం చేసి సాధన చేసి హ్యాపీగా ఉంటూ ఆనందంగా జీవించి జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా వైకుంఠ వైరు అనేటువంటి ఆనందాలయం అక్కడికి వెళ్ళడానికి ఈ దేవుడు మనుషులు అందరూ ఉపయోగించాం. మనం తప్పేస్తున్నాం. ఒక్క పది నిమిషాలు నూట నిమిషాలు మహామంత్రాన్ని జపించి ప్రచారం తీసుకుని వెళ్దాం. అందరూ పద్మాసనం వేసుకున్న నాతోపాటు కూర్చొని కళ్ళు మోసుకొని నాతో పాటు ఉచ్చరిస్తూ ఈ మంత్రాన్ని మీరు వినడానికి ప్రయత్నం చేయండి. దేవశ్రీ కృష్ణ చైతన్యం గదునిత్యమానందం శ్రీ అద్వైతం శ్రీనందం శివాస్వామి గౌరవ భక్త వృందం.